ముముక్షువులైన వారు మోక్షాన్ని అందుకోటానికి సాధనలు చేయటానికి అందులోనూ మోక్షాన్ని అందుకునేటువంటి ఆత్మవిచారణ అనేటువంటి సాధన చేసి జ్ఞాన నేత్రాన్ని పొంది ఆత్మసాక్షాత్కారం కొరకు, జన్మరాహిత్యం కొరకు, శాశ్వత ఆనందం కొరకు మనం ఏమి చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం 2 రోజుల నుంచి మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇది 3వ రోజు. ఈ 2 రోజుల్లో చెప్పుకున్నటువంటి విషయాన్ని ఒకసారి మనం పునశ్చరణ చేసుకొని ఈరోజు కార్యక్రమం మళ్ళీ ప్రారంభిద్దాం. ప్రతిరోజు కూడా మనం అనేక సార్లు నేను 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 అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటాం. నేను కూర్చున్నాను, నిలబడ్డాను, మాట్లాడుతున్నాను, నేను అక్కడికి వెళ్ళాను, వచ్చాను అని ఇలాగా నేను నేను అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటాం. అయితే ఈ నేను ఏమిటి అంటే ఈ దేహము కానే కాదు, అది అహంకారం. అంటే జీవుడు అంటే జీవాత్మ. ఈ అహంకారం లేదా జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని కూడా మనం ప్రశ్న వేసుకున్నాం. ఎక్కడి నుంచి రాలేదు, అంతటా ఉన్నటువంటి చైతన్యమే, అంతటా ఉన్నటువంటి పరమాత్మే ఈ దేహాదుల్ని తగిలించుకొని జీవుడిగా ఉన్నాడు. అంతే తప్ప జీవుడు అనేవాడు ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రాలేదు ఈ దేహంలోకి. అందుకే మనం ఒక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఒక కుండను కనుక తయారు చేస్తే ఆకాశం అందులోకి ఎక్కడి నుంచి వస్తున్నది అని మనం ప్రశ్న వేసుకుంటే అది ఎక్కడి నుంచి రావటంలా, అంతటా ఉన్నటువంటి ఆకాశమే కుండ తయారైనప్పటికీ కూడా ఆ కుండలో ఉంటుంది. కుండ తయారు కాకపోయినా అక్కడ ఆకాశం ఉంది, కుండ తయారైనా ఆకాశం ఉంది. ఆ కుండను కనుక పగలబెట్టినా తీసేసినా ఆకాశం మాత్రం అక్కడే ఉంటుంది. అంటే ఈ కుండలోకి ఆకాశం ఎక్కడి నుంచో రాలా, ఈ దేహంలోకి ఆత్మ ఎక్కడి నుంచో రాలా. కాబట్టి ఆత్మ అనేటువంటిది అంతటా ఉన్నది. ఆ ఆత్మే ఈ దేహాన్ని తగిలించుకొని జీవుడైంది, అదే అహంకారం అయింది, అదే ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి అహంకారము లేదా జీవుడు అనేటువంటిది ఎక్కడి నుంచో రాలేదు. అయితే ఈ అహంకారం యొక్క అసలు స్వరూపం ఏమిటి, అంటే ఈ జీవుడు యొక్క అసలు స్వరూపం ఏమిటి, ఈ జీవుడు నిజంగా సత్యంగా ఉన్నటువంటి వాడా అంటే కాదు. కనుక ఈ జీవుడి యొక్క అసలు స్వరూపం ఏదో ఉంది, అది ఏమిటి అని అంటే అదే ఆత్మ. మరి ఏమండి అహంకారం అన్నారు, మరి ఆత్మను కూడా అహం అని అంటున్నారు కదా. ఈ అహం ఏమిటి, అహంకారం ఏమిటి అంటే అహం అనబడేటువంటి ఆత్మ ఆకారాన్ని ధరించి అహంకారం అయింది. అహం ఆకారం అహంకారం. కాబట్టి అహం ఆత్మ ఆకారాన్ని ధరించి జీవుడైంది, అహంకారమైంది. కనుక అహంకారం యొక్క అసలు స్వరూపం ఏమిటంటే ఆత్మయే. సరేనండి, నేను అహంకారాన్ని అని అనుకున్నాను కదా, ఇప్పుడు అహంకారం ఆత్మే అన్నారు కదా, కాబట్టి నేను ఆత్మనే. మరి ఆత్మనైనటువంటి నేను ఆత్మగా ఎందుకు ఉండలేకపోతున్నాను, నేను ఆత్మని కదా తెలుసుకున్నాం కదా, తెలుసుకున్న తర్వాత కూడా ఆత్మగా ఎందుకు ఉండలేకపోతున్నాం, ఏమిటి దానికి కారణం అని అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో ఉన్నటువంటి తాదాత్మ్యం మాత్రం. అంటే ఈ దేహమే నేనని లేదా ఈ దేహంతో మనం చేసేటువంటి పనులు, ఈ లేదా మనసుతో చేసే ఆలోచనలు, ఇంద్రియాల ద్వారా జరిగేటువంటి పనులు, ఇవన్నీ కూడా వీటితో తాదాత్మ్యం పెట్టుకొని నేను 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 అని అంటున్నాం. అందుకనే ఆత్మనైన నేను ఇక్కడ అహంకారంగా మారిపోవటం జరిగింది. మరి తాదాత్మ్యం ఎందుకు పెట్టుకున్నామండి, అది మరి అది కూడా క్వశ్చన్ ఆన్సర్ రావాలా. తాదాత్మ్యం ఎందుకు పెట్టుకున్నాం, ఎదురుగా ప్రపంచం ఒకటి ఉంది కాబట్టి. ఇక్కడ మనమేమో శరీరాన్ని ధరించాం, ఎదురుగానేమో ప్రపంచం ఉంది. కాబట్టి ప్రపంచంలో అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, భోగాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా నాకు కావాలనుకుంటున్నాం, వాటి ద్వారా సుఖపడాలనుకుంటున్నాం, ఆనందించాలనుకుంటున్నాం, తృప్తిపడాలనుకుంటున్నాం, అందుకోసం వాటి కోసం పరుగులు చేస్తూ ఉన్నాం. ఈ ప్రకారంగా ప్రపంచం మీద, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల మీద వ్యామోహంతో మన ఇంద్రియాలు ప్రపంచంలోకి పరుగులు తీస్తా మనసుకి తెలియజేస్తూ ఉంటే మనం కాస్త జీవుడిగా ఈ లోకంలో ఉంటున్నాం. ఈ ప్రపంచం సత్యము అనేటువంటి భావన ఉండబట్టి జీవుడు అనేటువంటి భావన కూడా నిజమైపోయింది. కానీ ఈ ప్రపంచం మిథ్య అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి శాస్త్రం ద్వారా. ఈ ప్రపంచం కనుక మిథ్య అయితే, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు అన్నీ కూడా మిథ్య అయితే, వాటి కోసం కాట్ల కుక్కల్లాగా పోరాడి వాటి కోసం పరుగులు తీయాల్సినటువంటి అవసరం లేదు. సత్యమైనటువంటి వస్తువు కోసం అయితే పరిగెత్తాలి, కానీ మిథ్యా వస్తువు కోసం పరిగెత్తక్కర్లా. మరైతే ఎందుకు పరిగెత్తున్నాం అంటే మనం కూడా ఈ మిథ్యా శరీరంతో పరిగెత్తున్నాం. రాత్రి స్వప్న పురుషుడు స్వప్నంలో ఉన్నటువంటి వస్తువుల కోసం పరిగెత్తాడు, అదంతా అనవసరమని మేలుకున్న తర్వాత తెలిసింది. ఇప్పుడు జాగ్రత్త పురుషుడు జాగ్రత్తలో ఉన్నటువంటి వస్తువుల కోసం పరిగెడుతున్నాడు, ఇది అనవసరమని ఈ జాగ్రత్తలో నుంచి జ్ఞానంలోకి మేలుకున్నప్పుడు తెలుస్తుంది. అందుకనే మనం జ్ఞానంలోకి మేలుకోవాలి, మనం జ్ఞాన స్వరూపులం కావాలి, ఆత్మజ్ఞాన స్థితిలో మనం నిలబడాలి. అప్పుడే మనం ఆత్మగా, ఆనందంగా, ఆనంద స్వరూపంగా ఉండగలుగుతాం. కాబట్టి మనం ఈ తాదాత్మ్యాన్ని, ఈ దేహ తాదాత్మ్యాన్ని వదిలించుకోవాలా, ప్రపంచ మిథ్య అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసుకోవాలా, దానికి మనం ఏం చేయాలి, దానికే మనం ఆత్మవిచారణ చేయాలి. మరి ఆత్మవిచారణ చేయాలి అని అంటే, నేను చెప్పుకున్నాం, ఆత్మవిచారణ చేయాలంటే మనకు అర్హత ఉండాలి. ఆత్మవిచారణ చేస్తే ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటంటే జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. జ్ఞాననేత్రం తెరుచుకుంటే మన స్వరూపం ఏమిటో మనకు తెలుస్తుంది, మన యథార్థ స్వరూపం ఆత్మ, పరమాత్మ అని తెలుస్తుంది. దాంతో జన్మ సార్థకమవుతుంది. ఇక మళ్ళీ జన్మ అంటూ లేకుండా మనం పరమాత్మగా ఉండిపోతాం. మరి అటువంటి స్థితిని మనం అందుకోవాలి. అటువంటి స్థితిని అందుకోవటం కోసమే మనకి మానవ జన్మ వచ్చింది. మరి దానికి మనం ఆత్మవిచారణ చేయాలి. ఎలా చేయాలి ఆత్మవిచారణ? ముందుగా ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఇక చెప్పబోయేటువంటి విషయాలన్నీ ఇవే. ముందుగా ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే విచారణ చేయాలి బాగా. అలాగే ఈ జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని, అనిత్యత్వాన్ని బాగా తెలుసుకోవాలి. ఇది మిథ్య అని తెలుసుకోవాలి. ఈ రెండు విషయాలు కూడా గట్టిగా మనకు కావాలి. ఒకటి, ఆత్మ అంటే ఏమిటి, నేను ఆ ఆత్మనే అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. రెండు, ఈ జగత్తు మిథ్య, ఇందులో ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, భోగాలన్నీ కూడా మనకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవి కాదు. ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి. అయితే ఈ రెండు తెలుసుకోవాలంటే ఎలాంటి, ఈ రెండు తెలుసుకోవటానికే మనకి ఒక మార్గదర్శకుడైనటువంటి సద్గురువు కావాలి. ఒకటి, మనకి మార్గదర్శకుడైనటువంటి ఓ సద్గురువు కావాలి, మనకు మార్గాన్ని చూపించేటువంటి సద్గురువు కావాలి. రెండవది, ఆయన్ని సేవించి, పూజించి, ఆరాధించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మూడవది, కోరికల లిస్టును విప్పకుండా నిష్కామంగా కర్మలు చేస్తూ ఉండాలి. నాలుగవది, చెత్తరకం పూజలు మానుకొని, నేను చెప్పుకున్నాం ఏమిటో ఆ పూజలు, అంటే ఏదో ఆడంబరం కోసం, గొప్ప కోసం అలాంటి పూజలు కాకుండా, ఏదో బాగా ఎక్కువ ఖర్చు పెడితే గొప్ప పూజని, లేదా లక్షపత్రులు, కోటిపత్రులు అని అట్లా చేస్తే చాలా గొప్ప భక్తి ఉన్నట్టు అనుకొని, అలా కాకుండా కనిపించిన వాళ్ళందరినీ పిలిచి ఏదో పెద్ద ఫంక్షన్ లాగా చేసి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మన గొప్పతనాన్ని చాటుకోవటానికి కాకుండా, భగవంతుని ముందు నువ్వు ఏకాంతంగానే, ఎవరు అక్కర్లేదు, ఏకాంతంగానే నీ భాషలో, నీకు తెలిసినటువంటి భాషలో నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు ప్రభు, లేదా ఆత్మజ్ఞానాన్ని పొందటానికి కలిగిన అవకాశాన్నైనా కలిగించు, లేదా మార్గాన్ని చూపించేటువంటి గురువునన్నా చూపించు అని ఆర్తితోటి ప్రార్థించాలి. ఆర్తితో ప్రార్థించాలి, పరితాపంతో ప్రార్థించాలి, భక్తితో ప్రార్థించాలి, ప్రీతితో ప్రార్థించాలి. ఇదిగో ఇలా చేసినట్లయితే మనం ఆత్మజ్ఞానాన్ని పొందటం, ఆత్మవిచారణ చేయటం మనకి అర్హత వస్తుంది. ఈ ఆత్మవిచారణ ఏదైతే ఉందో అది నిజమైనటువంటి పూజ, నిజమైనటువంటి భజన, నిజమైనటువంటి తపస్సు, నిజమైనటువంటి ఆరాధన. అదిగో అటువంటి ఆత్మవిచారణ ఎట్లా చేయాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు నుంచి ప్రారంభం చేసి మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఒక మాట చెప్పుకుందాం, ఆత్మ అంటే ఏమిటి అని. ఆత్మ అంటే శరీరత్రయ వ్యతిరిక్త, అంటే మూడు శరీరాలకి వేరైనటువంటిది, అవస్థాత్రయ సాక్షి, మూడు అవస్థలకి జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి మూడు అవస్థలకి సాక్షి అయినటువంటిది, పంచకోశాతీత సన్, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనేటువంటి ఐదు కోశాలకి కూడా ఆవల ఉన్నటువంటిది, సచ్చిదానంద స్వరూప సన్, సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటిది అని మనం డెఫినేషన్ చెప్పుకున్నాం, నిర్వచనం చెప్పుకున్నాం. కాబట్టి ఆత్మ అంటే ఏమిటి అని అంటే మూడు శరీరాలకి వేరైంది, మూడు అవస్థలకి సాక్షి అయింది, ఐదు దేహాలకి ఆవల ఉన్నటువంటిది, సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటిది. కాళిదేదో చెప్పారు, అవును అయింది ఏదో కూడా చెప్పారు. కాళిదేమో మూడు మాటల్లో, అయిందేమో ఒక్క మాటలో చెప్పారు. ఇప్పుడు మనం అవస్థాత్రయ సాక్షి, ఆత్మ అవస్థాత్రయ సాక్షి అనేటువంటి దాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ ఆత్మవిచారణ నిజమైనటువంటి పూజ, నిజమైనటువంటి ఆరాధన, నిజమైనటువంటి తపస్సు. ఇదే మానవ జీవితాన్ని ఉద్ధరించేది. అయితే ఇది తెలుసుకోవాలి అని అంటే ముందుగా ఆత్మను గురించి, అవస్థలను గురించి అన్నీ తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నాం కనుకనే ఇప్పుడు దాన్ని విచారణ పద్ధతిని మనం తెలుసుకుంటున్నాం. ఆత్మవిచారణ చేయండి, ఆత్మవిచారణ చేయండి అంటే చాలామందికి ఒక ఆలోచన ఏమిటంటే ఆత్మవిచారణ ఎట్లా చేయాలండి అని. ఇదిగో ఇలా చెయ్యాలి అని ఇప్పుడు మనం ప్రారంభం చేస్తున్నాం. అవస్థాత్రయ సాక్షి ఆత్మ, మూడు అవస్థలకి సాక్షి అయినటువంటిది ఆత్మ. మనకి మూడు అవస్థలు ఉన్నాయి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ మూడు అవస్థలకి కూడా కేవల సాక్షిగా ఉండేటువంటిది ఆత్మ. ఈ మూడు అవస్థలు, వీటికి సాక్షిగా ఉండేటువంటి ఆత్మ, దాని యొక్క నిజతత్వం ఏమిటో మనం ఇప్పుడు విచారణ చేయాలి. మూడు అవస్థల్ని, ఆ అవస్థలకి సాక్షిగా ఉన్నటువంటి ఆత్మని గురించి, అలాగే ఆత్మ యొక్క నిజతత్వం ఏమిటో దాని గురించి మనం విచారణ చేయాలి. ముందుగా మూడు అవస్థల గురించి చెప్పుకుందాం. మొట్టమొదటిది జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే మన భాషలో చెప్పాలంటే మేలుకున్నటువంటి అవస్థ, మేలుకున్నటువంటి సమయం. అంటే దీన్ని మనం నిర్వచనపూర్వకంగా కనుక చెప్పాలి అని అంటే ఎక్కడైతే 14 పనిముట్లతోటి పని జరుగుతూ ఉంటుందో, 14 పనిముట్లు ఏమిటా 14 అని అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణాలు. మళ్ళీ అవన్నీ విడిగా చెప్పక్కర్లా. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, అంతఃకరణాలు మనస్సు బుద్ధి చిత్తవహంకారం అనేటువంటి 4, ఈ మొత్తం 14. ఈ 14 పనిముట్లతోటి శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి 5 విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా ఈ 14 ఇంద్రియాలతో గ్రహించబడినప్పుడు ఎక్కడ గ్రహిస్తున్నామో, ఎప్పుడు గ్రహిస్తున్నామో అదిగో అదే జాగ్రత్త అవస్థ. కాబట్టి జాగ్రత్త అవస్థ అంటే ఈ 14 ఇంద్రియాలు కూడా మెలకువలో ఉండాల, ఆ 5 శబ్దాది విషయాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విషయాలు ఉండాల, ఆ విషయాల్ని ఈ ఇంద్రియాలు గ్రహించాలా. అలా గ్రహిస్తూ ఉన్నటువంటి దాన్ని జాగ్రత్త అవస్థ అన్నారు. అంటే మేలుకొని ఉన్నటువంటి అవస్థ ఇది, మేలుకొని ఉన్న సమయం. మనస్తోటి అది మంచిదా ఇది మంచిదా అని ఆలోచిస్తూ ఉంటామే, అలా ఆలోచిస్తూ ఉండేది జాగ్రత్త అవస్థలుగా. బుద్ధితో ఆ కాదులే ఇట్లా చేసేద్దాం అని నిశ్చయం చేసుకుంటామే, అది జాగ్రత్త అవస్థలని. చిత్తంలో జ్ఞాపకాలను నిలబెడతామే, అది జాగ్రత్త అవస్థలని. అలాగే నేను ఈ పనంతా నేను చేస్తున్నాను అహంకారంతో ముందుకు వస్తుంటామే, అది కూడా జాగ్రత్త అవస్థలని. అలాగే కంటితో చూడటం జాగ్రత్త అవస్థ, చెవితో వింటూ జాగ్రత్త అవస్థ, ముక్కుతో వాసన చూడటం జాగ్రత్త అవస్థ, నాలుగుతో రుచి చూడటం జాగ్రత్త అవస్థే, చర్మంతో స్పర్శించడం జాగ్రత్త అవస్థ, కాళ్ళతో నడవటం, చేతులతో పట్టుకోవటం, వాక్కుతో పలకటం, ఇవన్నీ కూడా జాగ్రత్త అవస్థలో జరుగుతాయి. కర్మేంద్రియాల జ్ఞానేంద్రియాల విషయ గ్రహణం కాబట్టి ఇదంతా కూడా జాగ్రత్త అవస్థ. ఈ అవస్థలో జీవుడికి ఒక పేరుంది, ఈ అవస్థలో జీవుడికి విశ్యుడు అనేటువంటి పేరుంది. ఎందుకంటే విశ్వాన్ని మొత్తం చూస్తుంటాడు కనుక విశ్యుడు అన్నారు. అయితే ఈ విశ్యుడు లేదా ఈ జీవుడు ఎక్కడుండి పనిచేస్తుంటాడో తెలిసినా, కుడికంట్లో ఉండి పనిచేస్తుంటాడు. అంటే కుడికంట్లో ఉండి తన యొక్క వ్యాపారాలన్నీ నడుపుకుంటూ ఉంటాడు. జీవుడు అంటే అహంకారం, ఇందా చెప్తాను, జీవుడు అంటే అహంకారం, అహంకారం అన్న జీవుడు అన్న ఒకటి. కాబట్టి కుడికంటిలో ఉండి ఈ వ్యవహారాలన్నీ కూడా నడుపుకుంటా ఉంటాం, దీన్ని జాగ్రత్త అవస్థ అన్నారు. రెండవది స్వప్నావస్థ. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనకు కలిగినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఆ అనుభవాలన్నీ మనస్సులో వాసనలుగా ముద్రపడతాయి. ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో, మనం ఎప్పుడైతే విశ్రాంతిగా నిద్రపోయిన తర్వాత అక్కడ విషయాలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా పనిచేసేటువంటి ఇంద్రియాలు లేకపోయినా, ఎందుకంటే అక్కడ శబ్దస్పర్శ రూపరస గంధాలు లేవు, అలాగనే ఇంద్రియాలు కూడా లేవు, ఇవన్నీ లేకపోయినప్పటికీ కూడా మనస్సే తాత్కాలికంగా ఇంద్రియాలుగా విషయాలుగా మారుతూ ఉంటాయి. ఒక కల్పితమైనటువంటి అనుభవాన్ని పొందుతూ ఉంటాయి, కల్పిత ప్రపంచాన్ని చూస్తా కల్పితమైనటువంటి అనుభవాన్ని పొందుతూ ఉంటాయి. ఈ అవస్థని స్వప్నావస్థ అన్నారు. చూడండి, నిజంగా మనం కలగంటున్నాం అంటే మనం నిద్రపోయాం. నిద్రపోయాం అంటే అర్థం ఏంటంటే ఇవేమి పనిచేయట్లేదు, కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు, ముక్కు పనిచేయదు, నాలుగు పనిచేయదు, ఏది పనిచేయదు, మనం కావాలని ఏది పనిచేయడానికి వీల్లేదు, వాటంతా ఏం చేసుకుంటాయో మనకి తెలియదు. అలాగనే మరి ఇంద్రియాలు విషయాలతో సంబంధం పెట్టుకోవాలన్నా కూడా కుదరదు. దృశ్యాలు చూడాలంటే కన్ను తెరవంగా కన్ను మూసి కదా నిద్రపోయేది, కాబట్టి ఇక్కడ ఏ సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఒకసారి స్వప్నాన్ని గుర్తు తెచ్చుకోండి, అక్కడ మనం ఉన్నాం, ఆ స్వప్నంలో మనం ఉన్నాం, అక్కడ ఒక ప్రపంచం ఉంది, ఆ ప్రపంచాన్ని మనం చూస్తున్నాం, వింటున్నాం, తింటున్నాం, మాట్లాడుతున్నాం, పరిగెడుతున్నాం, కూర్చుంటున్నాం, నిలబడుతున్నాం, ఇతరులతోటి మాట్లాడుతున్నాం, వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు నేర్పుతున్నాం, అన్నీ చేస్తున్నాము. అంటే ఇవన్నీ చేయాలంటే ఈ 14 ఇంద్రియాలు కావద్దు. కాబట్టి ఈ 14 ఇంద్రియాలని కూడా అక్కడ మనసే తయారు చేసుకుంటుంది. అలాగనే అక్కడ మనుషులు కనపడుతున్నారు, జంతువులు కనపడుతూ ఉన్నాయి, నదులు సముద్రాలు కనపడుతున్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు పడుకునేటప్పుడు అవన్నీ ఏమైనా ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నారా? ఏమి లేదు కదా. మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాటిని కూడా మనసే తయారు చేసి, మీ రూపాన్ని కూడా మనసే తయారు చేసి. అందుకని అక్కడ ఆ పురుషుడిని స్వప్న పురుషుడు అని అన్నాం. ఇక్కడ జాగ్రత్త పురుషుడు అయితే అక్కడ స్వప్న పురుషుడు. కాబట్టి ఆ స్వప్న పురుషుడు ఆ స్వప్న ప్రపంచంలో తిరుగుతూ వ్యవహారాలు నడుపుతూ ఉంటాడు. అయితే ఈ స్వప్న పురుషుణ్ణి సృష్టించింది, ఈ వ్యవహారాలని సృష్టించింది, ఈ ప్రపంచాన్ని సృష్టించింది, వ్యక్తుల్ని సృష్టించింది, ఈ ఇంద్రియాలని సృష్టించింది, అన్నిటిని కూడా మనసు సృష్టించింది, అంటే కల్పించింది, గాడి చేసింది. కాబట్టి అక్కడ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లా నిద్రపోయిన తర్వాత కలగనేటప్పుడు మరి అప్పుడు ఈ వ్యవహారాలు చేసేటువంటి జీవుణ్ణి ఏమంటారు? తైజస్సుడు అని అంటారు. అంటే తేజస్సుతో ఉంటాడని తైజస్సుడు అంటారు. నిజంగా ఎంత గొప్ప విషయం అండి, ఇంత సృష్టి చేయటం మనం చేయగలుగుతామా? చేయలేము. కానీ అంత సృష్టి చేస్తుంది మనసు, అందుకని దానికి తేజస్సు ఎక్కువ, అందుకని తైజస్సుడు అన్న. ఈ తైజస్సుడు ఎక్కడుండి పనిచేస్తుంటాడు అనంటే, ఇతడు కంఠంలో ఉండి పనిచేస్తాడు, కంఠస్థానంలో ఉంటాడు. అతని స్థానం కంఠస్థానం. ఇక మూడవది సుషుప్తి అవస్థ. ఇందుకు ముందు మూడు అవస్థలు చెప్పుకుంటున్నాం. సుషుప్తి అవస్థ ఇదేమిటి, నిద్రపోయిన తర్వాత, కలగన్న తర్వాత, ఆ కళ కూడా కరిగిపోయిన తర్వాత ఇక అప్పుడు వచ్చేటువంటిది గాఢ నిద్ర. అప్పుడు ఇంద్రియాలుండవు, విషయాలుండవు, అన్నీ కూడా అజ్ఞానంలో విలీనమైపోతాయి. అజ్ఞానం అని ఎందుకన్నామంటే అక్కడ ఏ జ్ఞానం లేదు. ఇప్పుడైతే ఏదో జ్ఞానం ఉంది, పనికొచ్చే జ్ఞానం, పనికిరాని జ్ఞానం. కానీ గాఢ నిద్రలో ఏ జ్ఞానం లేదు, అజ్ఞానమే ఉంది. ఆ అజ్ఞానంలో మొత్తం విలీనమైపోతుంది. ఆ విలీనమైపోయిన తర్వాత మరి అక్కడ ఏమీ లేవు కదా, చూడటానికి లేవు, వినటానికి లేవు, తినటానికి లేవు, నడవటానికి లేదు, కూర్చోటానికి లేదు, పైన మన మనసు పనిచేయటం లేదు, బుద్ధి పనిచేయటం లేదు, మనం ఎక్కడున్నామో తెలియదు, ఎలా ఉన్నామో తెలీదు, కిమపి నా జానామి, నాకేమీ తెలియదు అనేటువంటి అనుభవం మాత్రమే. ఆ ఏమీ తెలియనటువంటి ఆ స్థితిలో ఒక ఆనందం ఉంది, అప్పుడు కూడా సుఖం ఉంది, ఆనందం ఉంది. అదిగో ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాననేటువంటి ఒక భావన మాత్రం మనకి తెలియకుండానే ఉంటుంది. మనం నోటితో చెప్పడానికి లేదు, కానీ అక్కడ ఆనందం మాత్రం అనుభవంలో ఉంది. ఆ ఆనంద స్థితిని సుషుప్తి అవస్థ అన్నారు. సుప్త అంటే నిద్ర, సుషుప్త అంటే గాఢ నిద్ర. కాబట్టి గాఢ నిద్ర అంటే ఇక ఎంతో బ్రహ్మాండమైన నిద్ర, ఇంక అసలు ఏం లేదు. మరి మెలకువలో కూడా అది నిద్రే, స్వప్నంలో కూడా నిద్రే. కానీ ఆ నిద్ర ఏంటంటే అంత గట్టి నిద్ర కాదు, అంటే కాస్త మనసు పనిచేస్తాం. కనుక దీన్ని ఈ గాఢ నిద్రలో ఏమీ తెలియకపోవటాన్ని, హాయిగా ఉండటాన్ని అక్కడ కూడా అనుభవించేటువంటి జీవుడు ఉన్నాడు, వాడెవడయ్యానంటే వాడి పేరు ప్రాజ్ఞుడు అని అన్నాం. ప్రాజ్ఞుడు అని అంటే ప్రా అజ్ఞ అంటే పూర్తి అజ్ఞానంలో ఉన్నవాడిని, అలాగనే ప్రాజ్ఞ అంటే మంచి జ్ఞానం కలిగిన వాడిని, అంటే రెండు పరస్పర విరుద్ధమైనటువంటి అర్థాలు ఉన్నాయి. మనకి అనుకోకుండానే సృష్టిలో ఇలాంటి అర్థాలు వస్తున్నాయి. ప్రాజ్ఞుడని పేరు ఎందుకు పెట్టారు? మరి ఏమీ తెలియనివాడు, అన్నీ తెలిసినవాడు. ఏమీ తెలియనివాడు అనేది మనకు తెలుసు, మరి అన్నీ తెలియటమంటే అసలు ఆత్మస్థితిలో ఉంటున్నాడు అక్కడ. అందుకని ఇంక కావాల్సిందేముంది, అతడు తప్ప ఇక రెండోది ఏముండదు. అయితే కాకపోతే ఏమిటంటే అజ్ఞానం కాదు, అతడున్నాడన్న సంగతి కూడా తెలియదు, ఆత్మస్థితిలో ఉన్నానన్న సంగతి కూడా తెలియదు. అందుకని దాన్ని ప్రాజ్ఞుడు అన్నారు. అయితే ఈ ప్రాజ్ఞుడు ఎక్కడుండి పనిచేస్తాడండి అంటే హృదయంలో ఉండి పనిచేస్తాడు. మొదటివాడి కంట్లో, రెండోవాడి కంఠంలో, మూడోవాడి హృదయంలో చిన్నగా కిందకి దిగుతున్నారు. సరే ఈ మూడు అవస్థలు చెప్పుకున్నాం, కానీ నాలుగో ఒక అవస్థ ఉంది, అవస్థ కాని అవస్థ. దాన్ని తురి అవస్థ అంటారు. అదేమిటంటే ఈ మూడు అవస్థల్లో కూడా ఒకడున్నాడు. ఈ మూడు అవస్థల్లో కూడా ఉండి ఏ మార్పులు చెందకుండా ఊరికే చూస్తూ ఉండేటువంటి ఒక సాక్షి ఉన్నాడు. ఆ సాక్షినే తురియుడు అంటారు. అతన్నే సాక్షి అనొచ్చు, తురియుడు అని కూడా అనొచ్చు. కాబట్టి ఆ సాక్షిగా ఉండేవాడే తురియుడు. ఇప్పుడు ఆ తురియుడు, ఆత్మ రెండు ఒకటి అన్నాం కదా, అంటే ఆత్మే కదా. ఈ ఆత్మ ఏమిటంటే ఏమీ చెయ్యదు, అది ఒకటి. ఆత్మ ఏమీ చేసేది కాదు, ఏ మార్పులు చెందేది కాదు, మూడు అవస్థల్లో ఉంటుంది, అనుస్యూతంగా ఉంటుంది. అంటే మూడు అవస్థల్లో కూడా ఎక్కడా కట్టు కాదు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. ఒకవేళ జాగ్రత్త తర్వాత నీకు సుషిప్తి వచ్చిందనుకో అప్పుడు ఉంటుంది. ఏమండి నాకు స్వప్నం రావాలో అప్పుడు దాకా ఆగుతాను అందరు. సుషిప్తి తర్వాత మెలకు వచ్చిందనుకో అప్పుడు ఉంటుంది. మెలకు తర్వాత మళ్ళీ నిద్ర వచ్చిందను, ఆ కళ వచ్చిందనుకో ఆ కళ్ళలో ఉంటుంది. మళ్ళీ గాఢ నిద్ర వచ్చింది, గాఢ నిద్రలో ఉంటుంది. మళ్ళీ మెలకు వచ్చింది, మెలకులో ఉంటుంది. మళ్ళీ కళ వచ్చిందని కళ్ళలో ఉంటుంది. కళపై మళ్ళీ నిద్ర గాఢ నిద్ర వచ్చింది, నిద్ర గాఢ నిద్రపై మళ్ళీ కళ వచ్చిందని కళ్ళలో ఉంటుంది. మళ్ళీ కళపై గాఢ నిద్ర వచ్చిందని అంటే అది ఎప్పుడు లేకుండా ఉండదు. అందుకని అనుస్యూతంగా ఎడతెగకుండా ఎక్కడ ఖండించబడకుండా అఖండంగా అలా నిత్యంగా ఒకప్పుడు ఉండటం ఒకప్పుడు ఉండకపోవటం అనేది లేకుండా ఇలా ఉండేటువంటిది ఈ ఆత్మ. అది జ్ఞానస్వరూపంగా ఉంటుంది, కేవల సాక్షిగా ఉంటుంది. ఎలా ఉంటుందండి అని అంటే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కూర్చున్నా, టైం మా లోపల వచ్చిన వాళ్ళు వచ్చారు, టైం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చారు. టైం కాకముందే మనం శాంతి మంత్రం చెప్పేటప్పటికి ఆలస్యం అవుతుందని బయలుదేరేవాళ్ళు కొంతమంది ఉంటారు. సరే మాకెందుకంటే అంతా అయిపోయిందా కూర్చుందాం, శాంతి మంత్రం కూడా అయిపోయిన తర్వాత వెళ్దామో కూర్చునేవాళ్ళు ఉంటారు. అసలు వెళ్ళిన తర్వాత కూడా, నేను వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా పని ఉంటే ఇక్కడ చూసుకునేవాళ్ళు ఉంటారు. అంటే ఇలా వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, ఉండేవాళ్ళు ఉంటుంటారు, లేనేవాళ్ళు లేకపోతూ ఉంటారు. నేను మాత్రం ఇక్కడ కూర్చొని చూస్తాను. అదే ప్రకారంగా వీడి సంగతి ఏమిటంటే ఆత్మ సంగతి మెలకు జాగ్రత్త అవస్థ వచ్చింది, విష్యుడు వచ్చాడు. ఆ విష్యుడు వాడి పనులన్నీ వాడు చేసుకున్నాడు, వాడు పోయాడు. రావటం చూశా, వాడి పనులు చేసుకోవటం చూశా, వాడు పోవటం చూశా. ఆ తర్వాత మళ్ళీ స్వప్నావస్థ వచ్చింది, తైజసుడు వచ్చాడు చూశా, వాడి పనులు వాడు చేసుకున్నాడు చూశా, వాడు కూడా పోయాడు చూశా. ఆ తర్వాత ప్రాజ్ఞుడు వచ్చాడు చూశా, వాడు ఏమీ తెలియకుండా అజ్ఞానంలో ఉండటం చూశా. ఆ తర్వాత వాడు పోవటం చూశా. మళ్ళీ విష్యుడు వచ్చాడు చూస్తున్నా. ఎవరు? ఇది ఆత్మ. ఏం చేస్తున్నది? ఏ మార్పులు చెందటంలా, కేవలంగా ఉంటాం అన్నది. ఎందుకంటే అసలు నిజమైనది అదే, సత్యమైనటువంటిది అదే. అది మాత్రం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ ఇక్కడ మాత్రం అవస్థలు మారిపోతూ ఉంటాయి. ఆ అవస్థల్లో ఉండేటువంటి జీవుడి యొక్క వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి. ఇలా మారిపోయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా మారకుండా ఉండేటువంటిది, కేవల సాక్షిగా చూస్తూ ఉండేటువంటిది. నేను చెప్పుకున్నా మారేటువంటి వాటిల్లో మారకుండా ఉండేటువంటిది ఆత్మ చైతన్యం అని. ఈ ప్రకారంగా వాడొచ్చాడు పోయాడు, ఈడొచ్చాడు ఈడు పోయాడు, వాడొచ్చాడు వాడు పోయాడు, నేను మాత్రం అట్లానే చూస్తా కూర్చున్నా అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే అందరినీ అన్ని వ్యవహారాలని కేవలంగా అన్ఎఫెక్టెడ్ విట్నెస్గా చూసేటువంటిదే ఆత్మ. అన్ఎఫెక్టెడ్ విట్నెస్ అని ఎందుకన్నామంటే అది మామూలు సాక్షి కాదు, కేవల సాక్షి. అంటే ఎట్లనంటే ఎవరన్నా ముందే వచ్చి కూర్చున్నారనుకోండి, అబ్బా మీరు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళండి అని ప్రశంసించను. లేటుగా వచ్చారనుకోండి, ఏమయ్యా లేటుగా వస్తావేమయ్యా, ఇదేమన్నా పద్ధత, ఇదేం ఆధ్యాత్మిక సభ కదా, మీరు ఎట్లా రావాలా, ఖచ్చితంగా టయానికి ముందు రావద్దా అని నేను వాళ్ళని అంటల్లా. ఒకవేళ ముందు పోతున్నారు, ఏమయ్యా 2 నిమిషాలు 5 నిమిషాలు కూడా ఓర్చుకోలేవా, అంతలావనా ఏమైనా బ్రహ్మాండమైన పనులు ఉన్నాయా నీకు అని అంటల్లా. అంతా అయిపోయిందాక కూర్చున్నారు, శాంతి మంత్రం అయిపోయిందాక కూర్చున్నారు, అయ్యా మీరయ్యా నా గొప్ప శిష్యుడు అని అంటల్లా. ఏమంటల్లా, అన్ఎఫెక్టెడ్ విట్నెస్ అంటే అది. అంటే ఏమీ పట్టదు, నేను చూడటం, ఆ చూడటం ఎందుకంటే కళ్ళు ఉన్నాయి కాబట్టి చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రకారంగా ఆత్మ చైతన్యం అనేటువంటిది ఈ మొత్తం జీవ వ్యవహారాలన్నింటినీ కూడా కేవలంగా చూస్తూ ఉంటుంది, ఏ మార్పులు లేకుండా చూస్తుంటుంది. మారిపోయేటువంటి వాటి అన్నింటినీ తాను మారకుండా చూస్తుంటుంది. రైల్వే ప్లాట్ఫారం మీద నిలబడ్డటువంటి వాడు అలా నిలబడే ఉంటాడు, రైళ్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అటొచ్చే అటొస్తాయి, ఇటొచ్చే ఇటొస్తాయి, వాడు మాత్రం అట్లానే నిలబడతాడు. అదిగో ఆ ప్రకారంగా ఆత్మ చైతన్యం కేవలంగా అలా ఉంటుందంతే, నిజంగా చూస్తుందనే మాట కూడా తప్పు. దాన్ని చూస్తుందంటే మనకు అర్థమవుద్ది కాబట్టి చూస్తుంది అంటున్నాం. అలా ఉంటుందంతే. ఈ ప్రకారంగా ఉండేటువంటిది ఆత్మ చైతన్యం. దీన్ని ఆత్మ అని మనం గుర్తించాలి. జాగ్రత్తావస్థ అనుభవించేటువంటి విశ్వుడిగా, స్వప్నావస్థను అనుభవించేటువంటి తైజస్సుడిగా, సుషుప్తి అనుభవాన్ని పొందేటువంటి ప్రాజ్ఞుడిగా, అన్ని అవస్థల్లో అన్ని అనుభవాలు పొందింది ఎవరయ్యానంటే ఆ విశ్వుడిగా, తైజస్సుడిగా, ప్రాజ్ఞుడిగా అనుభవాలు పొందినవాడు జీవుడే. జీవుడే అక్కడేమో విశ్వుడు అన్నారు, ఇక్కడేమో తైజస్సుడు అన్నారు, అక్కడేమో ప్రాజ్ఞుడు అన్నారు. అంటే మీరే భార్యకేమో భర్తగా ఉంటారు, బిడ్డలకేమో తండ్రిగా ఉంటారు, తల్లిదండ్రులకేమో కొడుకుగా ఉంటారు, అన్నలకేమో తమ్ముడుగా ఉంటారు, తమ్ములకేమో అన్నగా ఉంటారు. ఇంతకీ మీరు ఒక్కళ్ళేనా లేకపోతే ఇప్పుడు ఐదుగురు ఉన్నారా? ఒక్కళ్ళే. అలాగనే ఈ ఆ జీవుడు ఒక్కడే జాగ్రత్తావస్థలో విశ్వుడిగా అనుభవాలు పొందుతాడు, స్వప్నావస్థ వచ్చినప్పటికీ తైజస్సుడిగా అనుభవాలు పొందుతాడు, సుషుప్తి వచ్చినప్పటికీ ప్రాజ్ఞుడిగా అనుభవాలు పొందుతూ ఉంటాడు. ఈ అనుభవాలు పొందేటువంటి జీవుడు ఎవరయ్యానంటే ఆ జీవుణ్ణి కేవల సాక్షిగా చూచేటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అదే అసలైనటువంటి జీవుడు. అంటే ఏ అనుభవాలు జీవుడు పొందుతున్నప్పటికీ కూడా ఆత్మ మాత్రం ఏ అనుభవాలు పొందకుండా కేవలంగా ఈ దేహ మనోబుద్ధులతోటి ఎన్ని రకాలైనటువంటి వ్యవహారాలు జీవుడు చేస్తున్నప్పటికీ కూడా తాను మాత్రం ఏ రకమైనటువంటి అనుభవాలు లేకుండా దేనిలోనూ పాల్పంచుకోకుండా, అంటే జీవుడితోటి ఉండుండయ్యా నేను కూడా వస్తున్నాను, నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు కదా నేను కూడా నీతో పాటు వస్తాను అని అందం. మరైతే ఏమంటే వస్తుందా రాదా అంటే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, మీరు నడిచి వెళుతున్నారనుకోండి, నడుస్తున్న దేహం కదా, మరి దేహంలో జీవుడు కూడా నడుస్తున్నాడా? అవునండి, జీవుడు ఇందాక అక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఇందాక నీ దేహంలో ఉన్నాడు, ఇప్పుడు నీ దేహంలో ఉన్నాడు, ఆయనే నడవలే. ఆ జీవుడు ఎట్లయితే ఉన్నాడో ఆత్మ కూడా అంతే. నువ్వు ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా కూడా ఆత్మ అట్లనే ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి కదిలినా ఆత్మలో కదులుతున్నావు, నీలో ఆత్మ కదలటల్లా ఆత్మలో నువ్వు కదులుతున్నావు, కాబట్టి నువ్వు అలా వెళ్తూ ఉన్నావు, ఆత్మలోనే వెళుతున్నావు, ఆత్మలో వెళ్తున్నావు కాబట్టి ఆత్మ నీలో ఉంటా ఉంది. కాబట్టి ఆత్మని అలా ముక్క చేసి దీంట్లో పెట్టుకోవడానికి వీలు లేదు, నేను ఇట్లా పడి ఉంటు దీంట్లో అని అనటానికి వీలు లేదు. అందుకని ఇది కదిలేది కాదు, కదలకుండా ఉండేటువంటిది, కేవల సాక్షిగా ఉండేటువంటిది. ఈ ప్రకారంగా జాగ్రత్తలో అన్ని అనుభవాలు పొందేటువంటి విశ్వుడు జీవుడే, స్వప్నంలో భావనల వల్ల అనుభవాలు పొందేటువంటి తైజస్సుడు జీవుడే, సుషుప్తిలో ఏమీ తెలియకుండా ఏ అనుభవాలు లేకుండా ఉండేటువంటి ప్రాజ్ఞుడు కూడా జీవుడే. అంటే అహంకారమే, అంటే నేనే, కాకపోతే నేను అబద్ధపు అహంకారం, అబద్ధపు నేను. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే విశ్వుడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు వేరు కాదు. విశ్వుడే తైజస్సుడు, తైజస్సుడే ప్రాజ్ఞుడు, ప్రాజ్ఞుడే మళ్ళీ విశ్వుడు. అందుకని ఒక్కడే జీవుడు అనేటువంటి విషయం మనకి తెలియాలి. ఈ మొత్తాన్ని కేవలంగా చూస్తున్నటువంటిది ఆత్మ. కాబట్టి ఇక్కడ ఏమున్నది, ఒకటేమో అనాత్మైనటువంటి దేహేంద్రియాలు, రెండవదేమో దేహేంద్రియాలను ఉపయోగించుకునేటువంటి జీవుడు, మూడవదేమో జీవుడి యొక్క అసలు స్వరూపమైనటువంటి ఆత్మ. కాబట్టి ఇక్కడ మూడు విషయాలు మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా మనం ఈ అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈ వ్యవహారం అంతా. ఇప్పుడు మనం జ్ఞానంలోకి వచ్చామనుకోండి, ఆత్మస్వరూపంగా ఉన్నామనుకోండి, అప్పుడు మనకంతా కూడా వాస్తవం ఉంటుంది, కానీ ఈ అజ్ఞాన వ్యవహారం ఉండదు ఇక్కడ. అందుకని వాస్తవంలో పరమార్థంలో జ్ఞానావస్థలో దేహం లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, జీవుడు లేడు, జగత్తు లేదు. ఇది అసలు సత్యం. ఈ అసలు సత్యం దగ్గరికి మనం చివరిలో వస్తాం. ఇప్పుడు కేవలం తెలుసుకుంటున్నాం. అంటే దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి లేవు. వీటిని నడిపిస్తున్నటువంటి జీవుడు లేడు. వీడు చూస్తున్నటువంటి ప్రపంచం లేదు. అన్నీ కూడా ఏమీ లేవు. లేకపోతే కనిపిస్తున్నాయి కదండి. లేకపోయినా కనిపించేవి కనుక ఇది కల్పితం. గారడీవాడు ఏ వస్తువు లేకపోయినా వస్తువు ఉన్నట్టుగా చూపిస్తాడు. మనం చక్కగా కళ్ళతోటి చూస్తాం, ఆహా ఓహో అని ఆశ్చర్యపోతాం. లేకపోయినా ఉన్నట్టుగా చూపిస్తాడు. అదేవిధంగా మనం చీకట్లో తాడుని పాము అనుకుంటాం. అప్పుడు కూడా అంటే పాము లేకపోయినా పాము ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇదంతా అజ్ఞానంలో జరుగుద్ది. కానీ అక్కడ లైట్ కనుక వచ్చిందా, ఇక పాము లేదు. ఇక్కడ కనుక గార్నివాడు చూపించేటువంటి గార్ని ఏమిటో ఆ రహస్యానికి తెలిసిందా, అక్కడ చూపించేటువంటి వస్తువులు లేవు. ఇప్పుడు కూడా నువ్వు అజ్ఞానం పోగొట్టుకొని జ్ఞానంలో ఉన్నావా? జగత్తు లేదు. జగత్తు లేదు, జీవుడు లేడు, ఈ దేహాదులు లేదు. జీవ జగత్తులు రెండు కూడా అదృశ్యమైపోయేటువంటి అత్యద్భుతమైనటువంటి స్థితి పారమార్థిక స్థితి. పారమార్థిక స్థితిలో, ఆత్మస్థితిలో నేను ఆత్మననేటువంటి అనుభూతి కలిగినప్పుడు ఈ జగత్ అనేటువంటిదే లేదు, ఈ జీవుడు లేడు, ఏమున్నది, తాను మాత్రమే ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు, కేవలంగా ఉన్నాడు, సూక్ష్మాతి సూక్ష్మంగా, సర్వవ్యాపకంగా, తాను మాత్రమే, తనకంటే వేరుగా రెండవది ఏది లేకుండా, ఏకమేవా ద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన అన్నట్లుగా అదిగో అలా ఉండిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆత్మ దేనితోనూ నిజంగా సంబంధం లేనిది. మన అజ్ఞానంలో ఏమనుకుంటున్నామంటే ఆత్మ నాలో ఉంది అనుకుంటున్నాం. నేను ఆత్మలో ఉన్నాను అనుకుంటున్నాం. నేను ఆత్మలో ఉన్నానంటేనేమో కొంతవరకు పర్వాలా, కానీ నేను ఆత్మలో ఉన్నానంటే ఆత్మలో ఏదో ఒకటి ఉన్నట్టేగా. కాబట్టి ఆత్మలో ఏముండదు, అది కూడా అజ్ఞానంలోనే. నాలో ఆత్మ ఉందన్నా తప్పే, ఆత్మలో నేనున్నానన్న తప్పే. నేను ఆత్మగా నేను మాత్రమే ఉన్నానండి అనే రైట్. అయితే అలా ఎప్పుడు అనగలుగుతాం? అజ్ఞానం పోతే అనగలుగుతాం. అజ్ఞానంలో ఉన్నంతకాలం అనలేదు. అలాగనే నీ కళ్ళ కూడా ఆ పులి వచ్చిందే, అమ్మో నా మీద పడుతుందే, ఇది ఎప్పుడు ఎట్టా దీని నుంచి తప్పించుకునేది అని నువ్వు ఎంత మదనపడ్డా కూడా ఆ బాధంతా ఎప్పుడు తీరుద్ది, ఎప్పుడు 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 నాకు ఈ గాలు ఎప్పుడు తీరుద్ది అని నువ్వు ఎన్ని అనుకున్నావని లాభం లేదు. నువ్వు మేలుకుంటేది మేలుకుంటే చాలు, పులి మాయం. ఆ పులిని చూసి భయపడ్డాడు మాయం, ఇప్పుడు నువ్వు మాత్రం ఉన్నావు. అలాగనే నువ్వు గనక ఈ అజ్ఞానావస్థ, జాగ్రత్త అవస్థలోంచి జ్ఞానావస్థలకు గనక మేలుకుంటే ఈ జగత్తు మాయం. ఈ జగత్తుని చూసి సంతోషపడే, దుఃఖపడే, బాధపడే జీవుడు కూడా మాయం. అన్నీ మాయమైపోయి ఏమున్నాయి, నేను మాత్రమే ఉంటాను. ఇది కళలో నుంచి మేలుకున్నటువంటి జాగ్రత్త పురుషుడు కళ మొత్తాన్ని కూడా వదిలేస్తాడు. జాగ్రత్తలో నుంచి జ్ఞానావస్థలోకి మేలుకున్నటువంటి జ్ఞాన పురుషుడు ఈ జాగ్రత్త మొత్తాన్ని వదిలేస్తాడు. వదిలేసి కేవలం తానుగా ఉంటాడు. అయితే ఈ ఆత్మ మరి కేవలం అది ఒక్కటే ఉంటుంది కదా, జ్ఞానావస్థలో దేనితోనూ సంబంధం లేదు కదా, అంటే నిరంజనం కదా, నిర్మలం కదా. రెండవది ఏమీ లేకపోతే నిరంజనం కాక నిర్మలం కాక ఇంకా మళ్ళీ పెట్టవుద్ది, దేనితోనూ సంబంధం లేనటువంటిది కదా. ఈ విషయాలన్నీ మనకి శాస్త్రం చెప్తున్నాయి కదా. ఎట్లానండి నేను అర్థం చేసుకోవటం అని అంటే ఇక్కడే మనం విచారణ చేయాలి. ఇదే ఆత్మవిచారణ. ఆత్మని ఎట్లా నేను అర్థం చేసుకోవాలి? ఎంత అర్థం చేసుకున్నా కూడా మళ్ళీ అనాత్మలో పడిపోతున్నాం, మళ్ళీ అజ్ఞానంలో పడిపోతున్నాం. అందుకనే శాస్త్రం ఏం చేస్తుందంటే ఒక ఉదాహరణ ఉపమానాన్ని చెప్తూ ఉంది. అదేమిటంటే నాటకశాల దీపం అనేటువంటి ఉదాహరణ. ఆ ఉదాహరణ ద్వారా మనం ఆత్మ యొక్క స్థితిని మనం ఖచ్చితంగా తెలుసుకోవడానికి వీలవుద్ది. ఇవాళ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి ఏమిటది అని అంటే అవస్థలు, అవస్థల్లో తిరిగేటువంటి జీవుడు. ఆ జీవుడికి మూడు అవస్థల్లో మూడు పేర్లు, మూడు పేర్లున్నా వాడు ఒక్కడే జీవుడు. ఆ అవస్థల్ని, ఆ అవస్థల్లో ఉన్నటువంటి అనుభవాల్ని, అనుభవాలు పొందేటువంటి జీవుడిని అంటే విశ్వతైజస ప్రాజ్ఞుల్ని కేవలంగా చూస్తూ ఉండేటువంటిది ఆత్మ చైతన్యం. ఏ రకమైనటువంటి మార్పులు, వికారాలు, కల్మషాలు ఏమీ లేకుండా, చూడాలని లేకుండా, ఏమీ లేకుండా కేవలంగా ఊరికే అట్లా సాక్షిగా ఉన్నటువంటిదే ఆత్మ చైతన్యం. ఈ ఆత్మ చైతన్యాన్ని ఎల్లప్పుడు కూడా మనం గుర్తించాలా, ఆ ఆత్మ నేనేనని గుర్తించాల. ఆత్మ నేనేనని గుర్తించి ఆత్మగా ఉంటే మన దరిద్రం అంతా పోయినట్టే, ఇంకా ఏమి లేదు. అప్పటిదాకా అన్నీ ఉన్నాయి, ఈ అవస్థలో ఉన్నాయి, ఈ జగత్తు ఉంది, ఈ జగత్తులో వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువుల కోసం పరుగులు తీయటం ఉంది, అన్నీ ఉంటాయి. దాంతో ఏడవటం, నవ్వటం, ఎదవటం. కనుక మన సమస్తమైనటువంటి దుఃఖాలు పూర్తిగా తొలగిపోవాలి అని అంటే ఆ ఆనంద స్వరూపమైనటువంటి, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మని తెలుసుకొని ఆత్మగా ఉండిపోవాలి. కాబట్టి అది ఎలాగో మనకి ఈ నాటకశాల దీపం ఉదాహరణ ద్వారా మనం గట్టి చేసుకోవచ్చు, దాన్ని మనం రెడ్డి చెప్పుకోవచ్చు.